రెండవ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు ఉచితమైన కృపను బట్టి 7 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. ఈరోజు నుంచి 8వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. 8వ అధ్యాయంలో దాదాపు 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాలని 2 భాగాలుగా మనం విభాగించుకుందాం. 1 నుంచి 15 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో మాస్దోనియా వారి యొక్క దాతృత్వము ప్రోత్సహించబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత 16 నుంచి 24 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో తీతును కొరింథుకు పంపించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా 8వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. మాసిదోనియా సంఘంలో ప్రసిద్ధి చెందిన 2 సంఘాలు, ఒకటి ఫిలిప్పీయుల సంఘము, 2వది దెస్సలోనికేయుల సంఘము. ఈ దెస్సలోనికేయులు మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ కూడా మాదిరి అయిన వారు అని పౌలు తాను రాసిన దెస్సలోనికే పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా జ్ఞాపకం చేశాడు. ఫిలిప్పీయులు, దెస్సలోనికేయులు, వీరు బహుశ్రమల గుండా ప్రయాణం చేశారట. ఇంగ్లీష్ భాషలో సివియర్ అఫ్లిక్షన్ అని వ్రాయబడింది, బహుశ్రమలు. అయితే బహుశ్రమలు వచ్చినప్పుడు వారి రెస్పాన్స్ ఏంటో తెలుసా? అబుండెన్స్ ఆఫ్ జాయ్ అని రాయబడి ఉంది, అత్యధికమైన సంతోషము. నిజంగా ఈ మాట నన్ను చాలా ఆలోచింపచేసింది. శ్రమలు వేరు, బహుశ్రమలు వేరు, అత్యధికమైన శ్రమలు వేరు, సివియర్ అఫ్లిక్షన్. జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు మన కుటుంబాలలో కూడా మనము ఫేస్ చేస్తూ ఉంటాం. ఇంట్లో ఒకరికి అనారోగ్యం వస్తుంది, వాళ్ళకి తగ్గిన వెంటనే అమ్మయ్యా అని అనుకునే సమయానికి ఇంకొకరు సిక్ అవుతారు, వాళ్ళు కోలుకునే సమయానికి మరొకరు సిక్ అవుతారు. ఇలా ఒకదాని మీద ఒకటి ఎదురు దెబ్బలు తగులుతూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం పాలవుతూ ఒకదాని వెంట మరొకటి నష్టం జరుగుతూ ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాము? దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడు హౌ వీ విల్ రియాక్ట్? వి అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? సరే, ఎవరి సంగతో ఎందుకు? నా సంగతికే వస్తాను. నాకే కాని దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే, ఎదురు దెబ్బలు మరలా మరలా తగులుతూ ఉంటే, ఒకదాని తర్వాత ఒకటి బహుశ్రమలు కలుగుతూ ఉంటే, నాకు మొదట వచ్చే ప్రశ్న, ఏమైపోయాడు దేవుడు? ఎక్కడున్నాడు దేవుడు? ఎందుకు ఆయన నన్ను చూడటం లేదు? నా శ్రమలు ఎందుకు ఆయనకు కనిపించడం లేదు? నా మొర ఎందుకు ఆయనకు వినిపించడం లేదు? దేవునికి కనికరం, జాలి, దయ ఉన్నాయా? అరే, నేను ఇంత ప్రార్థన చేస్తున్నానే, ఇంతగా నేను ఇప్పుడు వాక్యంలో ఎదుగుతున్నానే, మరి అలాంటప్పుడు ఎందుకు దేవుడు నన్ను ఇలా విడిచిపెట్టేస్తున్నాడు? ఎందుకు 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 అనే ప్రశ్న ఒక రోజులో కనీసం 100 సార్లన్నా వేసుకుంటానేమో, ఎందుకంటే నేను అంత బలహీనుణ్ణి. మీ సంగతి నాకు తెలీదు, అందుకోసమే నాకు నేనే అప్లై చేసుకుని చెప్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఒకవేళ నా విషయంలో జరిగితే ఒకవేళ తట్టుకుంటానేమో, కానీ అదే నా బిడ్డల విషయంలో అలా ఒకదాని తర్వాత ఒక శ్రమ వస్తే ఎన్ని ప్రశ్నలో దేవునికి వై లార్డ్ వై, నాకే ఎందుకు, మాకే ఎందుకు, మేమే ఎందుకిలా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగేటువంటి చర్య ఇది. కానీ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘముల వారు దేర్ క్వైట్ ఆపోజిట్ టు అస్, వారు మనకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎలా అంట, బహుశ్రమల గుండా వారు ప్రయాణం చేస్తూ ఉంటే అత్యధికమైన సంతోషాన్ని, సంతోషం అని రాస్తే సరిపోతుందిగా, అత్యధికమైనటువంటి సంతోషం. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారు క్రీస్తులో ఎంత ఎదిగారు అని. వాస్తవానికి లిటరల్ గా చెప్పాలంటే మాసిదోనియా వారికి కానీ ఫిలిప్పీ వారికి కానీ లేదా థెస్సలోనికే వారికి కానీ ఈరోజు మన చేతుల్లో ఉన్నట్టు ఆ రోజు వాళ్ళ చేతుల్లో బ్రిటన్ బైబుల్ లేదు. ఈరోజు మనకున్నట్టు ఆ రోజు వారికి ప్రతిరోజు కాన్ఫరెన్సెస్ లేవు. ఈరోజు మనం కూడుకుంటున్నట్లుగా ఆ రోజుల్లో వాళ్ళకి స్త్రీల సహవాసం లేదు, యవనస్త్ర సహవాసం లేదు, పిల్లల సహవాసం లేదు, వాళ్ళకి యానివర్సరీ లేవు, ప్రత్యేకమైన మీటింగ్స్ లేవు, ఉజ్జీవ సభలు లేవు. అప్పుడప్పుడు గృహంలో కూడుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా వారు ఏదైతే పెద్దల ద్వారా వింటున్నారో దాని ద్వారా వాళ్ళు బలపడ్డారు. నిజం చెప్పాలంటే ఆ రోజు వాళ్ళకి అందిన వాక్యము 10% అనుకుంటే ఈరోజు మనకు అందుతున్న వాక్యము 90%. 10% వాక్యమును అందుకున్నటువంటి వారు అంత బలముగా ఉంటే 90% వాక్యం వింటున్నటువంటి మనము 24/7 దేవుని వాక్యమును చేత పట్టుకుని ఉన్న మనము, బైబిల్ గ్రంథం మన చేతుల్లో మన ఇంటిలో మన స్వభాషలో పెట్టుకున్నటువంటి మనము ఇంకెలా ఉండాలి ఒకసారి పరిశీలన చేసుకుందాం. అప్పుడే వాక్యం విని, అప్పుడే పుట్టి, అప్పుడే ఎదుగుతున్నటువంటి వారికి శ్రమలు వస్తే, బహుశ్రమలు వస్తే అత్యధికంగా సంతోషిస్తున్నారు. మనమేమో సంవత్సరాల తరబడి క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, సంవత్సరాల తరబడి మనం విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం. వాక్యం ఉంది మన దగ్గర ఆదరించటానికి, బలపరచటానికి, సరిచేయడానికి, శ్రమ యొక్క ఉద్దేశం ఏంటో బయలుపరచడానికి. సేవకుల ద్వారా వింటూ ఉన్నాము, బట్ అయినప్పటికీ శ్రమలు వచ్చినప్పుడు ఈరోజు మనం ఎందుకు కృంగిపోతున్నాం? 1వ తరగతి చదివిన వాళ్ళేమో అంత స్ట్రాంగ్ ఉన్నారు, ఈరోజు క్రైస్తవ్యంలో పిహెచ్డీలు చేసిన మనమేమో ఇంతగా కృంగిపోతా ఉన్నాం. ఆదిమ సంఘానికి ఆధునిక సంఘానికి ఎంత వ్యత్యాసం ఉంది. క్రైస్తవుని జీవితంలో శ్రమలు సహజము అని వారు అర్థం చేసుకున్నారు. ఈరోజు క్రైస్తవులు అంటే మాకు ఏ శ్రమలు ఉండవు, మాకు ఏ కష్టాలు ఉండవు, మా ఇంకంతా ఓకే సెట్ అయిపోయినట్టే అని ఈరోజు మనం అనుకుంటున్నాం. పోనీ యేసు ప్రభు ఎక్కడైనా చెప్పాడా మీరు నన్ను వెంబడిస్తే మీకు ఏ శ్రమలు ఉండవు, ఏ కష్టాలు ఉండవనని? అలా చెప్పలేదే. ప్రభు ఏమన్నాడు, మీరు నన్ను వెంబడిస్తే మీకు శ్రమ. ఆర్ యు రెడీ టు యాక్సెప్ట్ ఫర్ దట్? అలాంటి ఇన్విటేషన్ ని అంగీకరించి ప్రభు దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధమేనా? ఈరోజు అదే జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ లో కానీ, నైజీరియాలో కానీ, ఛత్తీస్గఢ్ లో కానీ కొన్ని వందల మంది క్రైస్తవుల్ని నైజీరియాలో అత్యంత దారుణంగా ఊచకోత కోసి చంపేస్తూ ఉంటే ఇంకా క్రైస్తవులు పుట్టుకొని వస్తున్నారు. ఎలా పుట్టుకొని వస్తున్నారు? చంపేస్తుంటే, కాల్చేస్తుంటే విశ్వాసాన్ని విడిచిపెట్టి భయపడి పరుగులు తీయాల్సినటువంటి వాళ్ళు ఇంకా విశ్వాసం నిలబడుతున్నారే. ఈ మధ్య కాలంలో ఒక సేవకుడు సమాధి గుంటలో నిలబడి ఒక బలమైన ప్రసంగం చేస్తున్నాడు. ఎన్ని గట్స్ ఉండాలి ఆయనకి? భయపడేళ్ళు దాక్కోవాలి, ఒక మూలను కూర్చోవాలి. అలాంటిది ప్రపంచానికి సవాల్ విసురుతున్నాడు. అనేకమైన శవాల మధ్యలో నిలబడి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు అర్థం చేసుకున్నదేంటి? మనం అర్థం చేసుకునేదేంటి? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. యాకోబు పత్రికలో అంటే మన విశ్వాసానికి ప్రతి దినము పరీక్ష కలుగుతుంది. అది నానా విధములైన శోధనలు, నానా విధమైన శోధనలు గుండా మీరు ప్రవేశించినప్పుడు మహానందమని ఎంచుకొనిడి. ఆ రోజు అది వాళ్ళకి అర్థమయ్యింది. కానీ ఆ రోజు వాళ్ళ చేతుల్లో యాకోబు పత్రిక లేదు, వారు చదవలేదు. బహుశా వాళ్ళకి ఈ మాట తెలుస్తుంటుంది, నా నిమిత్తము, ప్రభు చెప్పాడు కదా మత్తయి సువార్తలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. బహుశా వినుంటారు, దెబ్బ పడుతున్న ప్రతిసారి సంతోషిస్తున్నారట. ఈరోజు మనం దెబ్బపడిన ప్రతిసారి ఏంటి దేవా నువ్వు అని ప్రశ్నిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, అత్యధికమైనటువంటి శ్రమలు కూడా బహుశ్రమలు గుండా వారు పరీక్షించబడగా, వాళ్ళు పరీక్షించబడ్డారు. కానీ ఆ పరీక్షల్లో వారు అత్యధికమైన సంతోషాన్ని ప్రదర్శించారంటే ఇప్పుడు వాళ్ళు పాస్ అయ్యాలన్నా, పాస్ అయ్యారు అనాలా, లేకపోతే వాళ్ళు డిస్టింక్షన్ లో పాస్ అయ్యారనాలా? మరి వాళ్ళు డిస్టింక్షన్ లో పాస్ అయ్యారనంటే మరి ఈరోజు నీ సంగతి నా సంగతి ఏంటి? కనీసం శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు పాస్ మార్కులు వస్తున్నాయా మనకి? పాస్ మార్కులు చేస్తా ఉన్నాడు కొరింది సంఘం ఎదుట. సహోదరులారా, మాసిదోనియా సంఘములను అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియచేయిచున్నాను. ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా, బహుశ్రమలంటే ఇక్కడ ఏంటో తెలుసా అండి? అప్పుల సమస్యలు కాదు, జబ్బులు కాదు. యేసు ప్రభు నమ్ముకున్నందుకు బెత్తములతో కొట్టారు, సహవాసంగా కూడుకుంటున్నందుకు చెరసాలలో పడేశారు, వివస్త్రులుగా చేశారు, తినడానికి తిండినివ్వలేదు, పస్తులు పండబెట్టారు. కోరిటెన్ బూమ్ రాసినటువంటి దాగేడు స్థలం అనే పుస్తకం ఒకవేళ మీకు వీలైతే దొరికితే చదవండి. నాజీ ప్రభుత్వ సమయంలో క్రైస్తవులు, ప్రత్యేకంగా యూదులను రక్షించడానికి ప్రయత్నం చేసినటువంటి క్రైస్తవులు ఏ రకమైనటువంటి శ్రమల గుండా ప్రయాణం చేశారు? 3 రోజులకు ఒకసారి ఒక బన్ను ముక్కిచ్చి ఒక గ్లాస్ లో రెట్టి పోసిచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకి లేచి క్రైస్తవ సహోదరులందరూ కూడా వివస్త్రలుగా, ఒంటి మీద నూలు పోగు వస్త్రం లేకుండా గడ్డ కట్టేటువంటి చలిలోకి వెళ్లి మంచు గడ్డ మీద నిలబడి అటెండెన్స్ పలకాలి. అత్యధికమైన శ్రమల గుండా వాళ్ళు ప్రయాణం చేశారు.
ఈ కోరి అనేక సార్లు ఈ నాజీ సైన్యాన్ని తిట్టుకుంటూ ఉంటే పక్కనటువంటి వాళ్ళక్క బెడ్సి చెప్పేదట, లుక్ ఎట్ జీసస్, నిన్ను వివస్త్రగా ఐసుగడ్డ మీద నిలబడ్డారని బాధపడుతున్నావే, లుక్ ఎట్ జీసస్, యేసు ప్రభువును కూడా వివస్త్రగా చేసి ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడదీశారు, నీ కొరకు నా కొరకు ప్రభు వివస్త్రగా నిలబడినప్పుడు నీవు నేను నిలబడలేమా అని బెడ్సి చెప్పేదట. బెడ్సి వాళ్ళక్క మాటలు చెప్తుంటే కోరిటన్ భూమికి కోపం వచ్చేది. ఆ రీతిగా క్రైస్తవులు శ్రమలను అనుభవించారు, కానీ వారు అత్యధికముగా ప్రభునందు సంతోషించారు. క్రీస్తునందు ప్రేమలో ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు వాస్తవానికి క్రీస్తు నిమిత్తం అనుభవిస్తున్న శ్రమలు కాదు, మన అవిధేయత వలన, మన మూర్ఖత్వం వలన, మన తొందరపాటు వలన, మన అజాగ్రత్త వలన మనం కొని తెచ్చుకున్న కష్టాలు, ఆ జబ్బులు గాని, అప్పులు గాని, సమస్యలు గాని. నిజంగా అవి క్రీస్తు కొరకు మనం పడుతున్న శ్రమలు కాదు, మనం కొని తెచ్చుకున్నటువంటి శ్రమలు. మనం కొని తెచ్చుకున్న శ్రమల విషయంలో కూడా దేవుని మీద నిందేసి దేవుని దూషిస్తున్నాము. వాళ్ళు క్రీస్తు నిమిత్తము దూషించబడినప్పుడు కూడా వాళ్ళు సంతోషించి ఆనందించారు. ఎంత వ్యత్యాసం చూడండి, ఆదిమ సంఘానికి, ఆధునిక సంఘానికి. ఈరోజు ఎంతకాడికి యేసు ప్రభు దగ్గరకు వస్తే నాకేమొస్తుంది, నాకేమిచ్చాడు, నాకెంత ఇస్తాడు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది కూడా 1వ వచనంలోనే ఉంది. అత్యధికమైన శ్రమలు గుండా, బహుశ్రమలు గుండా వాళ్ళు పరీక్షించబడినప్పుడు వాళ్ళు అత్యధికముగా సంతోషించగల కారణం ఏంటో తెలుసా? 1వ వచనం ఉంటుంది, దేవుని కృప. ఆ రోజు మాస్దోనియా సంఘానికి దేవుని కృప సమృద్ధిగా అనుగ్రహించబడింది. ఇంకా చెప్పాలంటే ఇది వారి గొప్పతనం కాదు, అది వారి గొప్పతనం కాదు, దేవుని గొప్పతనమే. దేవుడు వారికి అంత కృపను మెండుగా దయచేశాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కృప వాళ్ళకు మెండుగా దొరకడానికి ఈరోజు మనకు దొరకలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఈరోజు మనకు శ్రమలు వస్తే ప్రభువా ఈ శ్రమలను తొలగించు ప్రభువా, ఈ శ్రమలు తీసే ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు ఆధునిక సంఘంలోకి శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు తీసే ప్రభువా అని ప్రార్థన చేయలేదు, కానీ ప్రభువా ఈ శ్రమల్లో నిలబడటానికి మాకు కృపను దయచేయని ప్రార్థన చేసింది. ఈ శ్రమల్లో నిలబడటానికి మాకు కృపను దయచేయని ప్రార్థన చేసింది, అందుకోసమే వాళ్ళు కృపను పొందుకున్నారు. పౌలు తన బలహీనత నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు పో అని అన్నాడు, నా కృప నీకు చాలు పో అన్నాడు. నువ్వు 100% సఫర్ అవుతూ ఉంటే నీకు 200% కృపనిస్తాను పో అని అన్నాడు, 200% సఫర్ అయితే 400% కృపనిస్తాను పో అని అన్నాడు. ఆ రోజు వాళ్ళకి కృప యొక్క విలువ అర్థమైంది కాబట్టి, దాన్ని పొందుకున్నారు కాబట్టి వాళ్ళు అత్యధికముగా సంతోషించారు. కానీ ఈరోజు నీవు నేను కృప యొక్క విలువ మనకు అర్థం కాలేదు కాబట్టి, అసలు కృప అంటే ఏంటో మనకు అర్థం కాలేదు కాబట్టి ఈరోజు అసలు మనం కృపనే అడగడం, దేవుడు కృపనిస్తాన్న పొందుకునేటువంటి స్థితిలో లేం. మనం కేవలం మనం అనుకున్నదే మనకు కావాలి, ప్రభువా నాకు ఇదే కావాలంటే, యు గివ్ మీ దిస్, కానీ ప్రభు అంటున్నాడు ఐ విల్ గివ్ యు మై గ్రేస్, నా కృపను మీకు అనుగ్రహిస్తాను, నా కృప నీకు చాలుపో. మనకు ఆ వాగ్దానాలు నచ్చడం లేదు, ఆ వాగ్దానాలు చేత పట్టుకోవడానికి మనకు ఇష్టం ఉండడం లేదు. అందుకోసమే ఆ రోజు వారికి ఈరోజు మనకి శ్రమల్లో ఉన్నటువంటి ఈ వ్యత్యాసం. క్రీస్తునందు ప్రేమ దేవుడు తన కనికరము ద్వారా రెండింతల కృపను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కృపను పొందుకోగలిగితే మనం నిజంగా ఈ రీతిగా మనం సంతోషించగలము. బహుశా అదే ఏమోనేమో, ఈరోజు నార్త్ కొరియాలో, క్షమించండి, నార్త్ కొరియాలో క్రైస్తవుల పరిస్థితి బహుశా అదే కారణమేమో. ఛత్తీస్గఢ్లో వాళ్ళు హింసించబడుతున్నప్పుడు దానికి గల కారణము బహుశా అదేనేమో ఈరోజు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఇరాన్ అవడానికి, ఈరోజు వేగంగా విస్తరిస్తున్నటువంటి సంఘాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉండడానికి బహుశా ఇవి కూడా ఒక కారణాలేమో. వాళ్ళు కృపనే కోరుకున్నారు, కృపనే కోరుకున్నారు. క్రీస్తు నందు ప్రేమ దేవుడారా, ఇంకా మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకి మోడీ ప్రభుత్వం ద్వారా మనకి శ్రమలు కలుగుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? ప్రభు మోడీ ప్రభుత్వాన్ని తీసి పక్కన పడే ప్రభు ఏసునామంలో క్రైస్తవానికి అడ్డొచ్చేటువంటి దేన్ని కూడా నిలబెట్టద్దు ప్రభా, అనగదొక్కే ప్రభా అని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆదిమ సంఘం అలా ప్రార్థన చేయాల, మోడీని తీసి పక్కన పడే ప్రభు అని ప్రార్థన చేయాల. ప్రభా ఈ శ్రమంలో నిలబడడానికి మాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసింది, మోడీకి కూడా రక్షణ దయచే ప్రభు అని ప్రార్థన చేసింది. దానికి గల ఉదాహరణమే అపోస్తలుడైన పౌలు. మరలా రెండో వచనం చదువుతున్నా. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడక అత్యధికముగా సంతోషించిరి. రెండవది వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారు బహుబీద వారట, వారు బహుశ్రమలు అనుభవిస్తున్నారట, అయినప్పటికీ కూడా వారు అవసరతలో ఉన్నటువంటి ఇతర క్రైస్తవుల ఎడల ఎక్కువ దాతృత్వంతో నింపబడినటువంటి వారు. ప్రత్యేకంగా యెరూషలేములో ఉన్నటువంటి పేద క్రైస్తవుల కొరకు పౌలు క్రీసులో ఉన్న సంఘముల నుండి పోగు చేసిన చందాలను వీరు ధారాళముగా ఇచ్చారు. కొరింథీయులు మాసిదోనియా సంఘముల మాదిరిని అనుసరించి యెరూషలేము క్రైస్తవుల కొరకైన చందాకు సమానమైన దాతృత్వమును పాటిస్తున్నారని పౌలు నిరీక్షిస్తున్నాడు. మాసిదోనియా సంఘాలని చూపిస్తూ కొరింథి సంఘానికి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవ్వద్దు అని చెప్పడం లేదు, ఇవ్వమనే చెప్తున్నాడు. కానుకలు అడగడం తప్పని చెప్పడం లేదు, కానుకలు తీసుకోవడం తప్పని చెప్పడం లేదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, కానీ పౌలు తన బాధ్యతగా సంఘానికి నేర్పించే విషయంలో అప్రిషియేట్ చేస్తున్నాడు, వాళ్ళని అప్రిషియేట్ చేస్తా ఉన్నాడు. కానీ ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, అది ఎక్కడ ఖర్చు చేయబడుతుంది, ఎలా ఖర్చు చేయబడుతుంది, ఎక్కడ సద్వినియోగం చేయబడుతుంది, ఎక్కడ దుర్వినియోగం చేయబడుతుంది అన్న వివేచన మనకుండాలి, అన్న వివేచన మనకుండాలి. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇవ్వడాన్ని పౌలు ప్రోత్సహిస్తున్నాడు, ఇవ్వడాన్ని అపోజ్ చేయలేం లేదు. అయితే ఇచ్చేవాళ్ళు సనుక్కొనకుండా గొనుక్కోకుండా ఇవ్వండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి, మీరు ఎంత ఇవ్వగలరో అంతే ఇవ్వండి. అందులో బలవంతమేమీ లేదు, ఇంత అని ప్రత్యేకమైన నియమమేమీ కూడా లేదు. పాత నిబంధన ప్రకారము 10% అనేటువంటి ఒక నిబంధన ఉంది. కానీ కృత నిబంధన ప్రకారము నీకు 10% ఇవ్వాలని నిబంధన నియమం ఏమీ లేదు, బలవంతమేమీ కూడా లేదు. అది నీ ఇష్టపూర్వకమైనటువంటి కానుక, బలవంతము లేనటువంటి కానుక. చాలాసార్లు మనం అనుకుంటాం, మాకే లేదు సార్, మేము పేదవాళ్ళం, మేమేమిస్తాం, మాకే లేదు సార్, మేము పేదవాళ్ళం, మేమేమిస్తాం, మనకే, మనకే ఈ మాసిదోనియా వాళ్ళు ఒక ఎగ్జాంపుల్. ఇవ్వడానికి కావాల్సింది డబ్బులు కాదు, ఇవ్వడానికి కావాల్సింది మనస్సు. మనం ఏమనుకుంటామంటే డబ్బులు బాగుంటే బాగా ఇవ్వచ్చు అని అనుకుంటాం. చాలా సందర్భాల్లో ఇంతకుముందు కూడా నేను అన్నాను, ఈ అమెరికా వాళ్ళు మిషనరీ పరిచయకి బాగా డబ్బులు ఖర్చు పెడతారు కదా, వాళ్ళ దగ్గర బాగుంది సార్, సమృద్ధిగా ఉంది, అందుకే వాళ్ళు ఇస్తున్నారు అని చాలా మంది నాతో అన్నప్పుడు ఒకటే మాట చెప్పాను, వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వడం లేదు, వాళ్ళు సమృద్ధిగా పరిచయం కోసం ఇస్తున్నారు కాబట్టి వారు సమృద్ధి కలిగి ఉన్నారు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దేవుడు వారిని అంత సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఇక్కడ నువ్వు ఎంత ఇచ్చావన్నది ఇంపార్టెంట్ కాదు, 1,000 రూపాయలు ఇచ్చావా 100,000 రూపాయలు ఇచ్చావా అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ దాతృత్వమైన హృదయంతో సంఘం యొక్క అవసరతను గుర్తించి ఇవ్వగలుగుతున్నావా లేదా అన్నదే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లోనికి మనం ప్రవేశించబోతా ఉన్నాం. ఈ క్రిస్మస్ సీజన్ లో మన టార్గెట్ ఏం చెప్పండి? ఇప్పటి నుంచే మనం ఒక బడ్జెట్ ని రెడీ చేసి పెట్టుకుంటాం. నా భార్యకి కనీసం ఈ కాస్ట్లీలో చీర, ఆమె కూడా ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈసారి పలాన్ చీర తీసుకోవాలి, అది ఇంత ధరలో ఉండాలి, పోయినసారి 2,000లో తీసుకున్నాను, ఈసారి అంతకంటే ఎక్కువలో తీసుకోవాలి, బిడ్డలకి కనీసం ఒక్కొక్కరికి 2,000 రూపాయల కనీసం ఎంత బడ్జెట్ పెట్టి రెడీ చేసుకుంటాం. ఇస్ దట్ ఎ ట్రూ క్రిస్మస్ దట్ యు ఆర్ సెలబ్రేటింగ్? క్రీస్తు దేవుని బిడ్డలారా, నేను అంటాను సరే ఒకళ్ళు కొత్త బట్టలు కొనుక్కుంటే కొనుక్కో, తప్పేం కాదు, మంచిదే, కానీ నీ బడ్జెట్ లో కనీసం ఇంకొక ఇద్దరిని చేర్చగలవా? కనీసం ఇంకొక ఇద్దరు నీకు తెలిసినటువంటి ఒక ప్రేద సేవకుని జ్ఞాపకం చేసుకోగలవా? నీ బడ్జెట్ లోనే మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా నీ బడ్జెట్ ఒకరు 10,000 పెట్టుకుంటే ఆ 10,000లోనే 8,000 బిడ్డలకు పెట్టి 2,000 ఇంకొకరికి కొనగలవా? ఆలోచన చేయండి. నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. దాదాపు 8 సంవత్సరాలు, 8 ఏంటి, దాదాపు 14 సంవత్సరాలు అయిపోయింది నేను క్రిస్మస్ కి కొత్త బట్టలు కొనుక్కొని. క్రిస్మస్ కి కొత్త బట్టలు కొనుక్కొని కొత్త బట్టలు వేసుకొని దాదాపు 14 సంవత్సరాలు అయిపోయింటుంది. ఆ క్రిస్మస్ రోజున నాకెవరైనా బట్టలు కొనుక్కోమని కానుకిస్తే దాంతో ఇంకొక పేద సేవకుని జ్ఞాపకం చేసుకుని వాళ్లకు కొత్త బట్టలు కొనిచ్చి ఆ రోజు నేను పాత బట్టలు వేసుకుని వెళ్తాను. ఎందుకంటే పాత బట్టలు వేసుకుని కూడా క్రిస్మస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కొత్త బట్టలు వేసుకొని చేసుకోవాలన్న రూల్ ఏమీ లేదు. 14 సంవత్సరాలు పాత బట్టలే వేసుకుంటున్నాను క్రిస్మస్ కి, బట్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ, ఐఎమ్ మోర్ హ్యాపీ. నా భార్య బిడ్డలు, నా బిడ్డలు ఇంకా వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి వాళ్ళకు గుణిస్తాను నేను, కానీ వాళ్ళు కూడా ఒకరోజు అర్థం చేసుకునే రోజు డాడీ మాకు అవసరం లేదు డాడీ అంటే ఓకే హ్యాపీ. కానీ వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళకి బట్టలు కొనిచ్చేటప్పుడు ఇంకొక 2 జత బట్టలు కొనిచ్చి ఆ 2 బిడ్డలకి ఇచ్చి ఇంకొక 2 చిన్నపిల్లలకి పేదవాళ్ళకి ఇప్పిస్తాను, వాళ్ళకి అలా నేర్పిస్తాను. మీరు కూడా పని చేయగలరా? ఈ క్రిస్మస్ కి దాతృత్వమైన మనసును చూపించగలరా? మనం ఇంట్లో ఎంత డబ్బును ఖర్చు చేస్తా ఉన్నాం, స్టార్ కని, దానికని, సున్నాను కని, ట్రీ కని, డెకరేషన్ కని, వాటిల్లో ఇతరులను జ్ఞాపకం చేసుకోగలమా? నువ్వేం కొత్త బట్టలు కూడా కొనాల్సిన అవసరం లేదు. ఒకసారి నీ బీరువా ఓపెన్ చేయి, నీ బీరువా ఓపెన్ చేయి. నువ్వు కట్టనివి, నువ్వు కట్టనివి, నువ్వు వేసుకొనివి, సంవత్సరాల తరబడి నీ బీరువాలో మురిగిపోతున్నవి, వాటిని చూస్తూ తృప్తి పడుతున్నటువంటి వాటన్నిటినీ ఖాళీ చేయగలిగిన గట్స్ ఉన్నాయా నీకు? అంత ధైర్యం ఉందా నీకు? నీకెంత అవసరమో అంతవరకే ఉంచుకోగలిగినటువంటి ధైర్యం ఉందా నీకు? నేను చేయకుండా చెప్పడం లేదు, నేను చేస్తూనే చెప్తున్నాను. నేను వాడనిది ఒక్కటి నా బీరువాలో ఉంచుకొని నేను దాన్ని ఇమీడియట్ గా ఇతరులకు షేర్ చేసుకుంటాను. ఎంత తక్కువ బట్టలు పెట్టుకుంటే అంత మంచిది. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పేద సంఘమే మాసిదోనియా సంఘం, మాసిదోనియా సంఘం. కానీ వాస్తవానికి ఈరోజు ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేయక మునిపే ఈరోజు రాత్రి సంఘాలకి ఒక ఉత్తరం రాశాను. నేను ఆంధ్రాలో ఉండేటువంటి సంఘాలకి ఒక ఉత్తరం రాశాను. ఎంతమంది స్పందిస్తారో నాకు తెలియదు, కానీ ఎందుకో ప్రేరేపణ కలిగింది రాశాను. ఎందుకంటే నాకు తెలుసు ఆంధ్రాలో ఉన్నటువంటి సంఘాల్లో ఈ చిల్డ్రన్ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, స్త్రీల క్రిస్మస్ అని, ఆ రోజు క్రిస్మస్ రోజు వాళ్ళే వండుకొని ఉంటారు, మళ్ళీ యూత్ క్రిస్మస్ రోజు వాళ్ళే వండుకున్నారు, చిల్డ్రన్స్ క్రిస్మస్ రోజు అని పెట్టుకుంటారు, ఆ రోజు వాళ్ళే వండుకొని ఉంటారు, మళ్ళీ క్రిస్మస్ రోజు వాళ్ళే వండుకొని ఉంటారు. మనమే వండుకొని తింటా ఉంటాం. దట్ ఈస్ వాట్ అవర్ సెలబ్రేషన్. ఆ మాటలు కొంతమందికి బాధ కలిగించవచ్చు, కానీ ఆలోచన చేయండి. సో ఈరోజు అంటే నాకు తెలుసు కదా ఆంధ్రాలో క్రైస్తవ సంఘాలు ఎన్ని వేల రూపాయలు అన్ని క్రిస్మస్ మీద ఖర్చు పెడతా ఉంటారు. సో రాత్రి ఒక ఉత్తరం రాశాను నేను ప్రత్యేకంగా సంఘాలు, సంఘ కాపర్లకు, మీ సండే స్కూల్ బడ్జెట్ లో నుంచి ఒక్క ఆదివారపు కానుకను మీరు ఇక్కడికి పంపిస్తారా? ఇక్కడ పేదలకి, ఇక్కడ పేద పిల్లలకి నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తాను. యాక్చువల్గా ప్రతి సంవత్సరం అడగను, ఇష్టం లేదు, కానీ సార్ అడగాలనిపించింది. చూద్దాం మా ఎంతమంది రెస్పాండ్ అవుతారు అని. సేవకులకు ఉత్తరం రాశాను. ఏమని రాశానంటే, ఇక్కడ ఒక సేవకుడికి కానుకివ్వాలి. నువ్వు నిజంగా అక్కడ సమృద్ధిగా ఉన్నాను అనుకుంటే ఇక్కడ ఒక సేవకుడికి క్రిస్మస్ కానుకను ఇవ్వగలవా? మణిపూర్లో మైతే సేవకుడికి ఒక సేవకుడికి నీ తరపు నుంచి ఒక జత బట్టలు లేకపోతే ఇంకొకటి ఏదన్నా కానుక ఇవ్వగలవా అని పుత్రం రాశాను. చూడాలి ఎంత రెస్పాన్స్ వస్తుందో మన ఆంధ్ర సంఘాల నుంచి, ఎంత రెస్పాన్స్ వస్తుందో. కాబట్టి క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి హింసించబడుతున్నటువంటి సంఘాన్ని ఈ క్రిస్మస్ సీజన్ లో జ్ఞాపకం చేసుకోండి. ఒరిస్సాలో ఉన్నటువంటి సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. అక్కడ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. యూపీలో ఉన్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మణిపూర్ లో ఉన్నటువంటి సేవకులను, అక్కడ విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్లతో కూడా కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మాసిదోనియా సంఘాలకి దేవుడు ఈ కృపనిచ్చాడు. ఈ కృప నీకు కూడా కావాలా? అయితే ప్రార్థన చేయి. ప్రభుని అడుగు, ప్రభా ఈసారి నా సెలబ్రేషన్ షుడ్ నాట్ బి వేస్ట్. అది వ్యర్థముగా పోకూడదు, అది ప్రయోజనకరముగా ఉండాలని ప్రభుని అడగగలవా? చూడండి, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మిమ్మను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. వాళ్ళ సామర్థ్యము కలది మాత్రమే కాదంట, వాళ్ళ సామర్థ్యము కంటే ఎక్కువగా వాళ్ళు అలా ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని కృపను అంతగా పొందుకున్నారు కాబట్టి. ఆ దేవుని కృప వాళ్ళకి ఏం నేర్పించిందంటే, అరే నాయన క్రిస్మస్ అంటే మనం వండుకొని మనం తిందనం కాదురా నాయన, క్రిస్మస్ అంటే ఎదుటి వానికి పెట్టడం, మనం కొత్త బట్టలు కొనుక్కొని మనం సెలబ్రేట్ చేసుకోవడం కాదురా, లేని వాడిని జ్ఞాపకం చేసుకోవడం. వాళ్ళు దేవుని కృపచేత నింపబడ్డారు కాబట్టి వాళ్ళకి ఆ సత్యం అర్థమైంది. ఈరోజు మనం దేవుని కృపచేత నింపబడలేదు కాబట్టి మనకి ఈ సత్యం అర్థం కావడం లేదు కాబట్టి ఈరోజు మన సెలబ్రేషన్ వైట్లీ ఆపోజిట్. అలాని కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయలేం, బట్ నీకు అందుబాటులో నువ్వు చేయగలిగినటువంటి వాడిని జ్ఞాపకం చేసుకో చాలు. దానికోసం నిజంగా నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ పక్కింట్లోనే ఉంటారు, మీ పక్కింట్లో కూడా ఉంటారు, మీ ఎదురింట్లో కూడా ఉంటారు, మీ చుట్టుపక్కల కూడా ఉంటారు. అలాంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి చాలు. మీ గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి ఒక పేద సేవకుని జ్ఞాపకం చేసుకోండి చాలు.
క్రీస్తు నందు ప్రమైన దేవుని బిడ్డలారా, మాసిదోనియ సంఘాన్ని ఎలా అప్రిషియేట్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. అప్పుడే పుట్టిన సంఘం, చేతుల్లో మెటీరియల్ లేదు, కానీ ఎంత దాతృత్వాన్ని ప్రదర్శిస్తుందో చూడండి. తమ సామర్థ్యము కంటే ఎక్కువగాను, ఇక్కడ ఈ మాట ఇంకోటి అండర్లైన్ చేసుకోవాలి, తమంతట తామే, ఇది బలవంతంగా కాదు, బలవంతంగా కాదు, తమంతట తామే. వారిని ఎలా, ఎవరు ప్రలోభ కూడా పెట్టలేదు, కానీ ఈరోజు ప్రలోభ పెట్టే వాళ్ళకి మనం ఎక్కువ ఇస్తూ ఉంటాం, ప్రలోభ పెట్టే వాళ్ళకే మనం ఎక్కువ ఇస్తుంటాం. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, పాలు పొందు ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్లో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మిమ్మును మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకునేది ఇంతగా చేయుదరని మేము అనుకునలేదు. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మాసిడోనియా చర్చ్. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది, అదేంటి తెలుసా? వాళ్ళు వాళ్ళకున్న దాంట్లో నుంచి ఇచ్చారు, అది ఓకే. ఇప్పుడు దాకా మనం అదే ధ్యానం చేశాం, కానీ ఇప్పుడు పౌలు అంటున్నాడు అసలు దానికంటే ముందు వాళ్ళను వాళ్ళు ఇచ్చుకున్నారని అన్నాడు. వాళ్ళను వాళ్ళు ఇచ్చుకున్నారు. క్రీస్తు నందు ప్రేమ దేవుడారా, నిన్ను నువ్వు ఇచ్చుకోకుండా, నీ జీవితాన్ని ప్రభువుకి పరిపూర్ణంగా సమర్పించుకోకుండా, ఇందాక నేను చెప్పిన మాటల్ని బట్టి నువ్వు ఇన్స్పైర్ అయ్యి ఒక 100,000 రూపాయలు కానికివు, వెయిన్, వ్యర్థమే, ప్రయోజనం లేదు. ఒక 200,000 రూపాయలు పంపించు, 10 లక్షలు. ప్రభువు కావాల్సింది ముందు నువ్వు. నువ్వు నీ డబ్బు కాదు. నిన్ను నువ్వు ఇచ్చుకున్న తర్వాత నువ్వు 10 రూపాయలు ఇచ్చాలి నీకున్న దాంట్లో నుంచే, అప్పు చేయకుండా, బలవంతంగా కాకుండా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈవెన్ క్రిస్మస్కి మనం చాలా అప్పులు చేస్తాం కదా, నేను అంటాను ఎందుకు, నాకు ఇది కావాల్సింది నువ్వు తెచ్చిస్తావనంటే మనం ఏం చేయలేం. ప్రభా నీ కృప, నీ ప్రభా నువ్వు ప్రార్థన చేయడమే. ఒకవేళ నీకు అర్థం చేసుకునే భార్య ఉండి, అయ్యా ఎందుకు అనవసరమైన ఖర్చులు, మనకున్న దాంట్లో చేసుకుందాం, అప్పులు చేసి చేసుకోవాల్సిన అవసరం లేదు అని పిల్లలకు కూడా ఒకరు నచ్చ చెప్పగలిగిన భార్య ఉంటే, యు ఆర్ మోర్ బ్లెస్డ్. ఒకరు అలా ఒత్తిడి చేసే భార్యలుంటే దయచేసి అర్థం చేసుకోండి, అయ్యా అనవసరమైన వాటికి వద్దు, అవసరమైన వాటికి ఖర్చు చేద్దాం, నాకు నేను కట్టినటువంటి కొత్త చీరలు ఇంకా చాలా ఉన్నాయి బీరువాలో, ఈ క్రిస్మస్కి దాన్నే కట్టుకుంటాను, కాబట్టి దాంతో ఇంకొకరికి ఎవరికైనా పేదవారికి ఇవ్వండి అని సహోదరి నువ్వు ప్రోత్సహించగలవా, ఉన్న దాంట్లోనే చేసుకుందామయ్యా అని చెప్పగలవా? నువ్వు అనవసరంగా అప్పులు చేసి లేనిపోని ఒత్తిళ్ళు తెచ్చుకోవద్దయ్యా చెప్పగలవా? ఆలోచన చేయండి. నేను సీజన్ ని బట్టి క్రిస్మస్ ని మైండ్ లో పెట్టుకుని మాట్లాడుతున్నాను, కానీ వాస్తవానికి ఇక్కడ వీరు సహాయం చేసింది హింసించబడుతున్నటువంటి సంఘానికి, శ్రమపడుతున్నటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, ఆకలితో అలమటించిపోతున్నటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, లేని సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అక్కడ ఇచ్చేటువంటి విషయంలో వాళ్ళు దాతృత్వాన్ని ప్రదర్శించారు. అసలు వాళ్ళు ఇంతగా చేస్తారని అసలు పౌలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదట. పౌలే ఆశ్చర్యపోయాడు, ఏంటి నిజమేనా, అసలు వీళ్ళేనా? క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని ముందు మీరు ప్రభువుకి ఇచ్చుకోండి, ప్రభువుకి కావాల్సినదే. మిమ్మల్ని మీరు సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకొనుడి. రోమిలకు రాసిన పత్రిక 12:1-2 మనం చూస్తాం, సబ్మిట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు క్రైస్ట్. నీ డబ్బు పరిచర్యకు అవసరమే, కానీ అంతకంటే ముందు నువ్వు అవసరం క్రీస్తుకి. నువ్వు ఇచ్చుకోకుండా నువ్వు ఎంత కానుకిచ్చినా అది ప్రయోజనం లేదు. నిజంగా 13వ కొరింథి సంఘానికి రాసిన 13వ పత్రిక అసలు ఈ మాట నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బీదల పోషణ కొరకు నీ ఆస్తి అంత యూజ్ చేసినను నువ్వు ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడివి. నాకు అర్థం కాలేదు, బీదల పోషణ కొరకు ఆస్తి అంతటినీ ఇవ్వడం అంటే మామూలు విషయం, ఎవరైనా ఇవ్వగలరా దాన్ని? బీదల పోషణ కొరకు ఆస్తి అంతటినీ చేసినటువంటి వాడిని పౌలు ఏమని ప్రశ్నిస్తున్నాడు? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్, అంటే లవ్ లేకుండానే అంత ఇచ్చేశాడా? ఎస్, దేర్ మే బి ఏ ఛాన్స్, మనుషుల పొగడతల కోసమో లేకపోతే మనుషుల యొక్క మనుషుల దగ్గర నుంచి మెప్పును పొందుకోవడం కోసమో కొంతమంది సహాయం చేస్తుంటారు, దాతృత్వంగా ఇస్తా ఉంటారు. వీళ్ళకి నిజంగా దైవిక సంబంధమైన ప్రేమ ఉండదు, కానీ ధారాళంగా అయితే ఖర్చు పెడతారు, ధారాళంగా ఇస్తారు. కానీ వీళ్ళకి ఏం కావాలి తెలుసా? వీళ్ళ పేరును పొగడ్డం కావాలి, వీళ్ళని మెచ్చుకోవడం కావాలి, వీళ్ళ పేరు అక్కడ లిఖించబడ్డం కావాలి. మేము ఎంత ఇచ్చాం, మా కుటుంబం తరఫున ఎంత ఇచ్చామని చెప్పుకోవడం కావాలి. అంటే ఇక్కడ నీకు దైవిక సంబంధమైన ప్రేమ లేదు, నువ్వు పొగడ్తల కోసం ఇచ్చావు, నీ గొప్పతనం కోసం ఇచ్చుకున్నావు. పరిసయ్యలు చేసే పని ఇదేరట. వాళ్ళు దాతృత్వం చేసి వాళ్ళు వీధి మూలలో నిలబడి వాళ్ళు ప్రకటించుకుంటారంట, కొంతమందిని పెట్టుకుంటారు, అపాయింట్మెంట్ చేసుకుంటారంట, బోర ఊదించుకుంటారంట, ఫలానా వ్యక్తి ఇంత చేశాడు, ఇంత చేశాడు, ఇంత చేశాడని. అలాంటి వాళ్ళని దేవుడు ఏమన్నాడు తెలుసా? సున్నం కొట్టిన సమాధులారా అని అన్నాడు, వ్యభిచారులారా అని అన్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజముగా దైవిక సంబంధమైనటువంటి ప్రేమతో నీతోటి సహోదరి యొక్క అవసరతను గుర్తించి నువ్వు ఇస్తే, అలా ఎప్పుడు ఇవ్వగలవో తెలుసా? నిన్ను నువ్వు ముందు సమర్పించుకున్నప్పుడు. కానీ ఈరోజు సమస్య ఏంటంటే, నిన్ను నువ్వు సమర్పించుకోకుండా నువ్వు దేవునికి చాలా ఇస్తున్నావు, నో యూస్, నో యూస్. తమ్మును తాము అప్పగించుకునేది ఎంతగా చేయదురని నేను అనుకోనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలు పెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయని మేమతని వేడుకొంటిమి, మేమతని వేడుకొంటిమి. ఈ కృపా కార్యము సంపూర్ణము చేయుటకు పౌలు యెరూషలేమునకు పంపుటకు పేదల కొరకు పోగు చేస్తున్న చంద కృపాకార్యముగా ఉన్నది. పౌలు దాన్ని కృపాకార్యము అని పిలుస్తున్నాడు, ఎందుకంటే దేవుడు మనకు కృప చూపినట్లుగా మనము ఇతరులకు కృప చూపించాలి. ప్రేమ, కనికరము, దయ మరియు దాతృత్వము కృపయందున్నవి. కృప అంతయు మొదట దేవుని యొద్ద నుండి వస్తుంది. మన చుట్టూ ఉన్న వారితో, ముఖ్యముగా పేదలతో దేవుని కృపను చురుగుగా పంచుకోవడం అనేటువంటిది అది గొప్ప భాగ్యం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కృప మరియు దేవుని వరములు కొరింథీయులకు సమృద్ధిగా అనుగ్రహింపబడినవి. మనం 1:4-7 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కృపను ఇప్పుడు వారు ఇతరులకిచ్చుటలో అభివృద్ధి పొందినట్లు చూసుకోవాలని చెప్తున్నాడు. మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? దేవుని కృప మీకు సమృద్ధిగా ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని ప్రోత్సహిస్తున్నాడంటే, ఈ కృపను మీరు ఇతరులతో కూడా పంచుకోండి, మీ ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకోండి, మీ ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకోండి, మీ కృపను ఇతరులతో పంచుకోండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసం యందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. విశ్వాసమందు అభివృద్ధి పొందారు, ఉపదేశములో అభివృద్ధి పొందారు, జ్ఞానములో అభివృద్ధి పొందారు, సమస్త జాగ్రత్తలు తీసుకునేటువంటి విషయంలో వాళ్ళు అభివృద్ధి పొందారు, ప్రేమ యందు అభివృద్ధి పొందారు. అలాగే ఈ కృప విషయంలో ఏంటి కృప? దాతృత్వం అనేటువంటి ఈ కృప విషయంలో కూడా మీరు వాక్యాలు ఎదుగుతున్నారు, ప్రార్థనలు ఎదుగుతున్నారు, ప్రేమలు ఎదుగుతున్నారు, సంతోషమే మంచిదే, విశ్వాసం ఎదుగుతున్నారు మంచిదే, సంతోషమే. ఇచ్చేటువంటి విషయంలో కూడా ఎదగండి, దాతృత్వం విషయంలో కూడా ఎదగండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నేను ముగిస్తూ ఉన్నాను. యువదేకాల సమయంలో ఒకసారి ఇచ్చేటువంటి విషయంలో, ఖర్చు పెట్టేటువంటి విషయంలో, ఇతరులతో పంచుకునేటువంటి విషయంలో, ఆకలితో ఉన్నవానికి సహాయం చేసే విషయంలో మనం ఏ రీతిగా ఉన్నామో ప్రశ్నించుకుందాం. ప్రభా, దాతృత్వముగా ఇవ్వగలిగినటువంటి మనస్సును, ఆ కృపను నాకు దయచేయి ప్రభా అని ప్రభువును అడుగుదాం. శ్రమల్లో అత్యధికముగా సంతోషించడం నాకు నేర్పించండి ప్రభా అని ప్రభువును అడుగుదాం. శ్రమల్లో నేను నిరుత్సాహపడిపోకుండా ఆనందించడం నాకు నేర్పించండి ప్రభా అని ప్రభువును అడుగుదాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో విత్తబడిన మాటలు మన హృదయాల్లో ఫలించలాగిన ప్రార్థన చేసుకుందాం. 8వ వచనం నుంచి నేను తర్వాత మరలా ధ్యానం చేస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.